ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను, ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
యుగయుగాల ఆకాంక్ష గ్రంథంలో 26 అంశాన్ని దినమందు మనం ధ్యానించున్నాము. కపెర్నహూములో ప్రార్థన చేసుకుని ఈ యొక్క అంశాన్ని మనం చదువుకుందాం. పరలోకొందిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లించును గాక ప్రభువా. ఈ దినమందునైనా నీ యొక్క ఉద్దేశాన్ని మీరు సఫలపరుచున్నారు తండ్రి. కపెర్నహూములో మీరు చేసిన అద్భుతాన్ని మేమందరం కూడా ఈ దినమందు ధ్యానించి ఉండగా మాకు మీ యొక్క ఉద్దేశాన్ని మీరు నేర్పించి యేసుక్రీస్తు ప్రభు తత్సేవని మేము కూడా నీ శిష్యులుగా చేయలాగిన మీరు ఆ యొక్క ఉద్దేశాన్ని మరి మాకు తెలియపరుస్తారని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేసినాం తండ్రి, ఆమెన్. కపెర్నహూములో తన ప్రయాణాల మధ్యకాలంలో యేసు కపెర్నహూములో ఉండుండేవాడు. అందుచేత ఆ పట్టణం ఆయన సొంత పట్టణంగా ప్రసిద్ధిగాంచింది. అది గలిలయ తీరాన గెన్సరేతు మధ్యలో సరిహద్దుకు దగ్గరగా ఉంది. భూమాటం కన్నా సరస్సు మట్టం తక్కువగా ఉన్నందువల్ల కోస్తాను ఆనుకుని ఉన్న మైదానంలో దక్షిణ ఉన్న చక్కని శీతోష్ణస్థితి అక్కడ ఉంది. క్రీస్తు దీనిలో ఇక్కడ ఖర్జూరపు చెట్లు, ఒలివ చెట్లు, పండ్ల చెట్లు, ద్రాక్ష తోటలు, పచ్చని పంట పొలాలు, రంగురంగుల పూలతో నిండిన పూలతుట్లు ఉన్నాయి. కొండల నుంచి నిత్యం ప్రవాసిస్తున్న సెలయేళ్ళు వీటిని తడుపుతున్నాయి. సరస్సు తీరాన ఉన్న సరస్సు చుట్టూ కొంచెం దూరంలో ఉన్న కొండల నడుమ పట్టణాలు, గ్రామాలు మరి చుక్కల కనిపిస్తున్నాయి. సరస్సు చేపల పడవలతో నిండి ఉంది. అన్ని చోట్ల ప్రజలు చురుకుగా పనిచేస్తూ సందడిగా ఉన్నారు. కపెర్నహూము రక్షకుని పరిచర్యకు అనుకూలమైన కేంద్రంగా ఉంది. దమస్కా నుంచి యెరూషలేమునకు, ఈజిప్టుకు మధ్య దార సముద్రానికి ఉన్న మార్గం పక్క ఉన్నందువల్ల ప్రయాణానికి అది అనువుగా ఉండేది. అనేక దేశాల నుంచి వచ్చిన ప్రజలు ఆ పట్టణం గుండా వెళ్ళడమే లేదా తమ రాకపోకల్లో అక్కడ విశ్రాంతి తీసుకోవడము జరిగేది. యేసు ఇక్కడ అన్ని జాతుల ప్రజల్ని, అన్ని వర్గాల వారిని, ధనికుల్ని, దరిద్రుల్ని కలుసుకోగలిగేవారు. వారు ఆయన బోధల్ని ఇతర దేశాల్లోకి, అనేక గృహాల్లోకి తీసుకుని వెళ్ళేవారు. ఈ రకంగా ప్రవచనాల పరిశీలన జరగడం రక్షకునికిపై దృష్టికి కేంద్ర కృత్రిమవడం ఆయన కర్తవ్యం ప్రపంచం ముందుకి వస్తుంది. యేసుకి వ్యతిరేకంగా సన్హెడ్రిన్ నిర్మించినప్పటికీ ప్రజలు ఆయన పరిచర్య అభివృద్ధికి ఆతృతగా ఎదురుచూశారు. దేవదూతలు మనుష్యుల హృదయాల్ని స్పందింపజేస్తూ వారిని రక్షకుని వద్దకు నడిపిస్తూ ఆయన పరిచర్యకు మార్గాన్ని మరి సిద్ధం చేశారు. కపెర్నహూములో క్రీస్తు స్వస్థపరిచిన ప్రధాని కుమారుడు ఆయన శక్తికి సాక్షి. కోర్టు అధికారి, అతడి సిబ్బంది ఆయనపై విశ్వాసాన్ని సంతోషంగా వ్యక్తం చేశారు. ఆ బోధకుడు తమ మధ్య ఉన్నట్లు విన్నప్పుడు పట్టణమంతా ఉత్సాహ ఉద్రేకాలు వెలవిరిశాయి. జన సమూహాలు ఆయన చుట్టుముగారు. మరి సబ్బాత్ నాడు సమాజ మందిరంలో ప్రజలతో కిటకిటలాడింది. మరి స్థలం లేనందువల్ల ఎంతోమంది వెనుక్కు వెళ్ళిపోవాల్సి వచ్చింది. రక్షకుని బోధ విన్న వారందరూ ఆయన వాక్యం అధికారంతో కూడినదై ఉండెను గనక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏలైనగా ఆయన వారి మరి శాస్త్రులవ కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. లూకా సువార్త 4:32 మత్తయి సువార్త 7:29 శాస్త్రులు పెద్దలు బోధ చక్కగా లాంఛనంగా కంఠస్థలం చేసి వలించిన పాఠాలు ఉండేది. వారికి దైవ వాక్యం జీవశక్తి కదిలికాడు. వాక్యానికి మారుగా వారు తమ సొంత అభిప్రాయాల్ని సంప్రదాయాన్ని బోధించారు. అలవాటుగా యంత్రికంగా జరిపే ఆరాధన క్రమంలో ధర్మశాస్త్రాన్ని వివరించడానికి ప్రయత్నించేవారు. కానీ వారి హృదయాలను కానీ వారి శ్రోతల హృదయాలు కానీ దైవావేశం కదిలించలేదు. యూదుల మధ్య కొనసాగుతున్న వివిధ చర్చనీయాంశాలన్నీ యేసు ఎత్తుకోలేదు. సత్యాన్ని సమర్థించడమే ఆయన కర్తవ్యం. ఆయన మాటల పితరులు ప్రవక్తలు బోధనలపై గొప్ప వెలుగును ప్రసరించాయి. ప్రజలు లేఖనాల నుంచి కొత్త సంగతులను నేర్చుకున్నారు. ఆయన శ్రోతలు దైవ వాక్య భావాన్ని ఇంత లోతుగాను స్పష్టంగాను మునుపు ఎన్నడూ గ్రహించలేదు. యేసు ప్రజల్ని కలిసి వారి ఆందోళనల్ని మరి ఎరిగిన వానివలే వారి సమస్యల్ని చర్చించి పరిష్కరించేవాడు. సత్యాన్ని సూటిగాను స్పష్టంగాను బోధించడం ద్వారా దానికి సౌందర్యాన్ని కూర్చేవాడు. ఆయన భాష మరి ప్రవహిస్తున్న ఏరుల స్వంచగా సున్నితంగా స్పష్టంగా ఉండేది. రబ్బీల కార్యాశ ఊకదంపుడు కార్యాశ సర్వాలు విన్న ప్రజలకు ఆయన స్వరం మధుర సంగీతంలా ఉంది. అయితే ఆయన బోధ సారళంగా సామాన్యంగా ఉండగా ఆయన అధికారంతో మాట్లాడాడు. ఆయన బోధలోని ఈ లక్షణం ఇతరులందరికన్నా మరి వ్యత్యాసమైంది. రబ్బీల బోధ సందేహాలు సహిష్యులతో నిండి లేఖనాలు వేరే అర్థం లేదా విరుద్ధ భావం ఉన్నట్లయింది. వినేవారి సందేహాలు రోజురోజు పెరిగేవి. కానీ యేసు లేఖన బోధ ఎవరో ప్రశ్నించలేని అధికారంతో సాగేది. తన ప్రసంగ అంశం ఏదైనా దాని ఆయన గొప్ప శక్తితో బోధించేవాడు. ఆయన మాటలు ఎవరో తప్పుపట్టలేనివి. ఆయన మాటలు నిజాయితీ ఊటిపడేది. ఉద్రేకం ఉద్వేగం ఏకాశన లేదు. నెరవేర్చేందుకు నిర్దిష్ట ఉద్దేశం ఉన్నవాని వల్ల ఆయన మాట్లాడేవాడు. నిత్యలోకానికి చెందిన వాస్తవ్యాల్ని ఆయన మనుషుల దృష్టికి తెచ్చాడు. ప్రతి అంశంలోనూ దేవుని బయలుపరిచాడు. మనుషుల్ని లౌకిక వ్యవహారాలలో తలుముకు నాకు ఉంచే లోకాశ బంధల్ని తెంచివేయడానికి యేసు ప్రయత్నించాడు. ఈ లోక సంబంధమైన విషయాల్ని వాటి వాస్తవ స్థానంలో పెట్టాడు. నిత్య జీవానికి సంబంధించిన ఆసక్తికులకి ప్రధాన స్థానం ఇచ్చాడు. అయినా లౌకిక విషయాల ప్రాధాన్యాన్ని విసర్జించలేదు. పరలోకం భూలోకం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయని దైవ సత్యాన్ని గుర్చిన జ్ఞానం మనుషుల్ని తమ దినదిన విధుల్ని నిర్వహించడానికి సిద్ధం చేసినందు ఆయన బోధించాడు. దేవునితో తన బాంధవ్యాన్ని గుర్తించుకుని అయినా ప్రతి మానవుడితో తన ఏకత్వాన్ని గ్రహించి పరలోకం బాగా తెలిసిన వాణిలా ఆయన మాట్లాడాడు. ఆయన కృపా వర్తమానాలు తన శ్రోతలకు సరిపడే రీతిలో వివిధ రకాలుగా ఉండేది. యశగ్రంథం 50:4 అలసిన దానిని మాటల చేత ఊరడం మరి చెడమేలలోగా ఆయనకు తెలుసు. సత్య సంపద గురించి హృదయ రాజకంగా మాట్లాడేందుకు గాను ఆయన పెదవులు కృపాభిషేకం మరి పెంచాయి. ప్రజలు పూర్వ నిశ్చిత అభిప్రాయాలతో తొలగించి వారిని ఆకట్టుకునే ఉదాహరణలతో వారిని ఆశ్చర్యపరిచే నేర్పరితనం ఆయనకుంది. వారి ఊహల ద్వారా వారి మనస్సుల్ని చెరగలించేవాడు. ఆయన ఉదాహరణలు దినదిన జీవితానికి సంబంధించినవి. అవి సామాన్యమైనవి. ఆయన వాటిలో గంభీర భావం వ్యక్తమైంది. ఆకాశ పక్షులు, పొలాల్లోని పువ్వులు, విత్తనాలు, కుప్పలు, గొర్రెలు వీటిని ఉదాహరణంగా ఉపయోగించి అమర సత్యాల్ని యేసు విషాదరీకరించాడు. అప్పటి నుంచి ఆయన శ్రోతలు ఈ ప్రకృతి విషయాల్ని చూసినప్పుడల్లా ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకునేవారు. క్రీస్తు ఉపయోగించిన ఉదాహరణలు ఆయన నేర్పిన పాఠాల్ని నిత్యం మరి పునరావృతం చేసేవి. క్రీస్తు మనుషుల్ని ఎన్నడూ పొగడలేదు. వారి ఊహల్ని ఆలోచనంత గణపరుస్తూ ఎన్నడూ మాట్లాడలేదు. వారి ఆవిష్కరణల్ని ఎన్నడూ ప్రశ్నించలేదు. అయితే దుర్భిమానాలు కాని ఆలోచన పరులు ఆయన బోధన అంగీకరించి అవి తమ వివేకాన్ని పరీక్షించినట్లు కనుగొన్నారు. అతి సామాన్య భాషలో వ్యక్తమైన ఆధ్యాత్మిక సత్యానికి వారు విస్మమై వ్యక్తం చేశారు. విద్యాధికులు ఆయన మాటలకు మగ్ధులయ్యారు. అక్షర జ్ఞానం లేనివారు ఆయన మాటలు విని ప్రయోజనం పొందారు. విద్య లేని వారికి కూడా ఆయన వర్తమానం అందించాడు. అన్యజనుల్ని సైతం తమకు వర్తమానం ఉన్నదని భావించేటట్లు చేశాడు. అలసిన వారికి బాధలను, భావిస్తున్న వారికి ఆయన కరుణ కటాక్షాలు, స్పర్శ స్వస్థత కూర్చింది. శత్రువులు అగ్రవేషాల సంక్షోభంలో సైతం ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఆయన ముఖ సౌందర్యం, ఆయన ప్రవర్తన సౌందర్యం, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన చూపులోనూ మరియు స్వరంలోనూ వ్యక్తమైన ప్రేమ అవిశ్వాసంతో కఠిన హృదయాలను కాని వారిని ఆయన వద్దకు ఆకర్షించాయి. ప్రతి చూపులోనూ, ప్రతి మాటలోనూ వ్యక్తమైన సానుభూతి లేకపోతే ఆయన పెద్ద పెద్ద జన సమూహాలను ఆకట్టుకునేవాడు కాడు. బాధలతో ఆయన వద్దకు వచ్చిన వారు ఆయన ఆసక్తికుల్ని తమ ఆసక్తికులతో ఒక నమ్మకమైన మిత్రుడిలా జతపరిచాడని భావించారు. ఆయన బోధించే సత్యాల గురించి మరింత తెలుసుకోవాలని ఆశించారు. పరలోకం వారికి దగ్గరయ్యేది. ఆయన సముఖంలో నివాసించాలని ఆకాంక్షించారు. ఆ విధంగా ఆయన ప్రేమ తమతో నిత్యము ఉండాలని వంచించారు. తన శ్రోతల ముఖాలు మారడం యేసు ఆసక్తిగా గమనించాడు. ఆసక్తిని, ఆనందాన్ని వ్యక్తం చేసిన ముఖాలు ఆయనకు సంతృప్తినిచ్చాయి. సత్యం అనే బాణాలు ఆత్మలోకి చీల్చుకుంటూ స్వార్థం అనే అడ్డుగోడల్ని బద్దులు కొట్టుకుంటూ పశ్చాత్తాపం పుట్టిస్తూ చివరిగా కృతజ్ఞతను పుట్టిస్తూ వెళ్ళినప్పుడు రక్షకుడు ఆనందించాడు. వింటున్న జన సమూహాలపై దృష్టి సారించి తాను చూసిన ముఖాల్ని గుర్తు పట్టినప్పుడు ఆయన ముఖం ఆనందంతో వికసించింది. వారిలో తన రాజ్య పౌరుల్ని చూశాడు. తాను సూటిగా పలికిన సత్యం కొందరి ప్రియమైన విగ్రహాల్ని కదిలించినప్పుడు వారి ముఖాల్లో మార్పు చోటు చేసుకోవడం గమనించాడు. వారి చూపులు ఉదాసీనంగా, అసహ్యంగా ఉన్నాయి. తమకు సత్యం అవసరం లేదని అవి సూచించాయి. మనుషులు శాంతి వర్తమానాన్ని నిరాకరించడం చూసినప్పుడు ఆయనకు తీవ్ర హృదయవేదన కలిగింది. క్రీస్తు తాను స్థాపించడానికి వచ్చిన రాజ్యం గురించి సాతాను చెరలో ఉన్న బంధుల్ని విడిపించడమన్న తన కర్తవ్యాన్ని గురించి సమాజ మందిరంలో మాట్లాడాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఓ భయంకరమైన అరుపు వినపడడంతో ఆయన ప్రసంగానికి ఆంతర్యం కలిగింది. ఓ పిచ్చివాడు ప్రజల మధ్య నుంచి దూసుకుంటూ ముందుకు వచ్చి ఇలా కేకలు వేశాడు. నజరేయుడగు యేసు, మాతో నీకేం పని? మమ్మను నశింపజేయుటకు వచ్చితవా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసి ఉన్నాడు. ఇప్పుడంతా గందరగోళంగా, భయంగా ఉంది. ప్రజల దృష్టి క్రీస్తుపై నుంచి మళ్ళింది. ఆయన మాటల్ని ఎవరూ వినడం లేదు. ఆ పిచ్చివాణి సమాజ మందిరంలోనికి నడిపించడం సాతాను వ్యూహం. యేసు ఏమని చెప్పినాడంటే, ఊరుకుందుము, ఇతనిని వదిలిపొమ్మని దాన్ని గద్దెంపగా దయ్యము వాని వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియూ చేయక వదిలిపోయిను. ఈ బాధితుడు మనసుతో చీకటితో మరి నింపింది సాతాన్. అయితే రక్షకుని సముఖంలో ఓ ఆశ కిరణం చీకటిని చీల్చివేసింది. సాతానుడు అదుపులో నుంచి అతడి విముక్తిని ఆకర్షించాడు, కానీ ఆ దయ్యం క్రీస్తు శక్తిని ప్రతిఖండించింది. ఆ వ్యక్తి సహాయం కోసం క్రీస్తుకు విజ్ఞప్తి చేసినప్పుడు ఆ దురాత్మ అతని నోటికి మాటలు నందించింది. అతడు భయంతో కేకలు వేశాడు. తనను స్వస్థపరచగలవని సన్నిధిలో మరి తానున్నానని ఆ బాధితుడు కొంత మటుకు గ్రహించాడు. కానీ అతడు ఆ మహాశక్తి గల హస్తం అందుబాటులోనికి వచ్చినప్పుడు మరొకడి చిత్తం, మరొకడి మాటలు అతడి ద్వారా మరి వినిపించాయి. సాతాను శక్తికి స్వేచ్ఛ కోసం బాధితుడు ఆశకు మధ్య సంఘర్షణ భయంకరమైనది. మరి శోధన అరణ్యంలో సాతానును జయించిన ప్రభు మళ్ళీ అతడితో ముఖాముఖి తలబడ్డాడు. తన బాధితుడిపై అదుపు నిలుపుకోవడానికి ఆ యొక్క దురాత్మ స్వయాశక్తులు ప్రయత్నించింది. ఇక్కడ ఓడిపోవడం యేసుకు విజయం చేకూర్చడమే. కానీ బాధితుడైన ఆ వ్యక్తి మరి యవనాన్ని నాశనం చేసిన విరోధితో పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకోవడం మరి తేమైనట్లు కనిపించింది. అయితే రక్షకుడు అధికారంతో మాట్లాడి బాధితుడిని విడిపించాడు. మరి దురాత్మ పట్టిన ఆ వ్యక్తి తనకు లభించిన స్వాతంత్రంతో ఆనందిస్తూ ఆశ్చర్యంగా చేస్తున్న ప్రజల ముందు మరి నిలబడ్డాడు. ఈ దురాత్మ సైతం మరి రక్షకునిది దైవశక్తిగా ఇక్కడ మారినట్లు మనం చూస్తున్నాం. మరి కపెర్నహూములో నెలకొన్న ఉద్రేకలో ఆయన కర్తవ్యాన్ని, ముఖద్వేషాన్ని మరి యేసుక్రీస్తు ఇక్కడ చాలా చక్కగా ప్రదర్శించినట్లు మనం చూడవచ్చు. మరి ఈ పాఠం ఆఖరి రెండు పారాగ్రాఫ్స్లో ఏమని చెప్పబడిందంటే, యేసు జీవన విధానం దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయన జీవన శరీరంలో గొలతో నిండిన తర్కం లేదు, డమంతో కూడిన ఆరాధన లేదు, సభాచే చేపట్లో కొట్టించే కార్యాలు లేవు. క్రీస్తు దేవునిలో దాగి ఉన్నాడు. దేవుడు క్రీస్తు ప్రవర్తన ద్వారా ప్రాచుర్యం పొందాడు. దేవుని గురించిన ఈ ప్రకటన పైనే మనుషుల మనసుల్ని నిలపాలని దీనికే మనుషులు నివాళులర్పించిన క్రీస్తు ఆకర్షిస్తున్నాడు. నీతి సూర్యుడు దీప్యమైన తన మహిమతో లోకాన్ని మీరుమిట్లు గొలపడానికి, లోకంపై విరుచుకుపడడానికి ఉద్దేశించలేదు. క్రీస్తును గురించిన లేఖనం ఇలా చెబుతుంది, ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించను. హోషే గ్రంథం 6:3 భూమిని ఆలయము కన్న చీకటిని పారదోలి లోకాన్ని నవజీవనానికి మేలు కలుపుతూ ఉషాకాంతి నిష్పంగా సున్నితంగా భూమిపై విస్తరిస్తుంది. అలాగే నీతి సూర్యుడు ఆరోగ్యము కలగజేయు రెక్కలతో ఉదయించాడు. మలాఖీ గ్రంథం 4:2 ఈ మాటలు మనం చూడవచ్చు ప్రియమైన వారలారా. మరి కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభు ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు. దురాత్మలు నిండిన వారిని దేవుడు స్వస్థపరిచాడు, విడుదల చేశాడు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారిని పూర్తి స్వస్థత దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. కపెర్నహూము గ్రామాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎంచుకొని ఎంతోమంది అన్యజనులకు స్వార్థమానం బోధించిన మరి ఏకైక స్వార్థికుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు. ప్రివెంట్ వార్లారా, యేసుక్రీస్తు ప్రభు మరి వెళ్ళిన ప్రతి ప్రదేశం ఆశీర్వదించబడింది. మరి మనం ఈ యొక్క అన్ని దేశాల్లో అన్ని ప్రజల మధ్య అన్ని దేవతలు ఆదరిస్తున్న వారితో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా వాక్యాన్ని బోధిస్తూ ప్రార్థనలో జీవిస్తూ విశ్వాసంలో బలపడుతూ మరి చక్కని స్థలాన్ని ఎన్నుకొని దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడో ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు ప్రజలంగా మనం కూడా తన యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచి కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా సేవ చేస్తున్నారో మనం కూడా మనం ఉన్న స్థలంలో యేసుక్రీస్తు ప్రభు గురించి మనం సేవ చేస్తూ మరి దేవుని యొక్క దీవులు మనం పొందేలాగా దేవుడు మనకు సహాయం దయచేయండి గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన యెహోవా తండ్రి, యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములో సేవన ప్రభావం మేము గుర్తించి ఉన్నాము. మేము కూడా తండ్రి నీ యొక్క సేవ కొనసాగించేలాగా మీరు మాకు జ్ఞానం దయచేయండి. వినిసిన ప్రతిని బిడ్డను ప్రభావ మీరు పేరు పేరు చెప్పి మీరు దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను వారి గృహాలను మీరు బలపరిచి మీ యొక్క దివ్యమైన సంగతితో మేమందరం కూడా సంతోషంగా ఆనందంగా జీవించలాగున మీరు మాకు సహాయం దయచేయమని, మా గృహాల్లో మా కుటుంబాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎటువంటి ఆర్థిక సమస్య లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా ప్రభా మేము ఎల్లవేళ కూడా తండ్రి నీ ప్రియబిడ్డలుగా జీవించలాగున మీరు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థించున్నాం తండ్రి.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.
నాది కాదు ఏది నాది దేవుని.